சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். பதவ அத்தியாயம் 22வ ஸ்லோகம். வேதானாம் சாமவேதோஸ்மி தேவானாமஸ்மி வாசவஹ இந்த்ரியாணாம் மனஸ்சாஸ்மி பூதானாமஸ்மி சேதன. விபூதி அனே பதல்லோ வி ப்ளஸ் பூதி அனி மனம் விடமரிஸ்தே, பூதி அண்டே பவனம், பவனம் அண்டே மனம் தெலுகுலோ அனேட்டுவண்டி பவனம் இல்லு அனி காது அக்கட அர்த்தம். பவனம் அண்டே அகுட, வெக்தம் அகுட அனி அர்த்தம். பவனம் భూ అనే ధాతువు నుంచి భవనం అనే పదం వచ్చింది. అగుట వ్యక్తమగుట కనపడుట. వి అంటే విశేషేణ, విశేషేణ అంటే చాలా వైభవంగా, గొప్పగా, అద్భుతంగా, ఆశ్చర్యం గొలిపేటట్లుగా విశేషేణ. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎక్స్ట్రా ఆర్డినరీలీ, వండర్ఫుల్లీ. విశేషేణ భవనం, ఆ భవనం అనేటటువంటిది భూతి అన్నారు. విశేషేణ భవనం ఏవ విభూతి. పరమాత్ముడే అనేక రూపాలుగా, అద్భుతమైనటువంటి రూపాలుగా, ఇక్కడ మనకు కంటికి కనిపించే లౌకికమైన రూపాలే కాదు, ఈ పదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అలౌకికమైనటువంటి దేవలోకానికి సంబంధించిన విభూతులు చెప్తున్నారు. ఇక్కడవి మనకు తెలుసు, మనం కళ్ళతో చూస్తున్నాం. కనుక ద్వాపర యుగంలో అర్జునుడు అడిగినప్పుడు కళ్లకు కనపడేవి తాను చూస్తున్నటువంటివి చెప్పాల్సిన పని లేదు కృష్ణ పరమాత్మ. కానీ అర్జునుడికి కళ్లకు కనపడనటువంటి, ఎప్పుడూ చూడనటువంటి, చూడ సాధ్యం కానటువంటి, మానవులకు సాధ్యం కానటువంటిది చెప్పాలి. అలౌకికమైనటువంటి దేవలోక సంబంధమైనటువంటి ఆ యొక్క విభూతులు పరమాత్ముడు చెప్తున్నాడు. అలౌకికం అంటే ఈ లోకానికి సంబంధించనివి. ఇప్పుడు దేవలోకం ఉంది, నారదుడు ఉన్నాడు. మనం ఏమన్నా నారదుడితో రోజు మాట్లాడుతున్నామా ఏమిటి? మాట్లాడటం లేదు కదా. ఆయన లౌకిక పురుషుడా అలౌకిక పురుషుడా? అలౌకిక పురుషుడు నారదుడు. కనుక అలౌకిక పురుషుడు దేవలోక పురుషుడైనటువంటి నారదుడు నేనే అంటున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. అర్థమైంది కదా, లౌకికం అంటే అలౌకికం అంటే. కొన్ని కొన్ని మానవుల కళ్ళకి కనపడనటువంటివన్నీ కూడా అలౌకికమైనటువంటివి. అటువంటి రూపాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, అది విభూతి అంటే. ఇది ఒక అర్థం. మామూలుగా విభూతి అంటే మనం పెట్టుకుంటాం విభూతి ముఖం మీద. ఏమిటది విభూతి? బూడిద మనం తెలుగులో చెప్పాలంటే. ఇది భస్మమైన తర్వాత, ఒక వస్తువుని దహించిన తర్వాత మిగిలినటువంటి పదార్థం. విభూతి అంటే ఏమండి? బూడిద. బూడిద అంటే ఏమిటండి? వస్తువు దహించిన తర్వాత మిగిలినటువంటి పదార్థం బూడిద. బూడిద ముఖం మీద పెట్టుకోవడం ఏమిటి? అందుకే మేము పెట్టుకోమండి. ఇంట్లో పెట్టుకున్నా బయటకు వెళ్ళేటప్పుడు తుడిచేస్తామండి. ఎందుకంటే కొంచెం మోడర్న్ గా ఉండాలి కదా. ఆ విభూతి బూడిదలో ఎంత అర్థం ఉందంటే, ఒక వస్తువు దహించడానికి ముందు వేరు వేరు నామాలు, వేరు వేరు రూపాలు, తారతమ్యాలు, పెద్దదని చిన్నదని ఇలా దానికి గుణాలు తారతమ్యాలు ఉంటాయి. అన్నిటినీ దహించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అందులో తారతమ్యాలు లేవు. ఉదాహరణకి కొన్ని చెట్లు, కొన్ని వస్తువులు అన్ని కలిపి ఒక చోట వేసేసి వేసినప్పుడు విడివిడిగా కనపడతాయి, రకరకాలుగా కనపడతాయి. కొన్ని కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, డిఫరెంట్ కలర్స్, వేరే వేరే పేర్లు, వేరే వేరే రూపాలు, కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి, కొన్ని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ కాల్చిన తర్వాత, దహనం అయిన తర్వాత అక్కడ ఏమన్నా భేదం ఉందా? బూడిదలో ఇది మంచి బూడిద, ఇది చెడ్డ బూడిద, బూడిదలో భేదం లేదు. చూసారా, బూడిద ఒక్కటే, అన్నీ లీనమైపోయినాయి. అందులో భేదాలన్నీ లీనమైపోయినాయి, తారతమ్యాలన్నీ లయమైపోయినాయి. తారతమ్యాలన్నీ లయమైనప్పుడు, భేదాలు లేనప్పుడు మనిషిలో కూడా అక్కడ ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నాది, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు అనే మమకారం రావడానికి కూడా ఆస్కారం లేదు. ఉన్నదంతా బూడిది కనపడుతున్నప్పుడు ఎట్లా మనిషికి మమకారం, వాటి మీద రాగం కలుగుతుంది? ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, పరమాత్ముడు లయస్థానం, ఆయనలో అన్ని కలిసిపోతాయి. అలా లయించినప్పుడు, ఎలాగైతే అన్ని వస్తువులు భస్మమైనప్పుడు తమ నామరూపాలను కోల్పోయి చివరికి పిడికేడు భస్మం అంటారు, చూసారా, పిడికేడు భస్మంగా మిగిలిపోతాయో, ఇప్పుడు ఆ భస్మంలో అన్ని నామరూపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కనపడకుండా ఉన్నాయి, అన్ని లయించి ఉన్నాయి. పరమాత్ముడు విభూతితో పోల్చాం, అన్ని నామరూపాలు ఆయన నుంచే వచ్చినాయి, అన్ని నామరూపాలు ఆయనలోనే కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు ఎటువంటి భేదాలు ఉండవు. భేదం లేని చోట మనిషికి రాగ ద్వేషాలు, కోపాలు, తాపాలు ఉండవు. ఆ భేదం లేని చోటే, ఉదాహరణకి నిద్రపోతున్నాం మనం, ఆ నిద్రపోయినప్పుడు మనకు భేదాలున్నాయా? నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుండు మెట్టభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. అంటే అన్నీ ఒక్కటే అని చెప్పేటటువంటి, ఇప్పుడు నిద్రలో మనకు ఈ భేదాలు లేవు. అందుకనే నిద్రని లయ అన్నారు. ఎక్కడికి పోయినాయి అవన్నీ? అవ్యక్తంగా ఉన్నాయి. భగవంతుడిలో ప్రళయ స్థితిలో లయించి ఉంటాయి. కనుక విభూతి అనేది ఒక సూచకం, భేదాలు లేనటువంటి, విభేదాలు కలిగించనటువంటి, కలిగించలేనటువంటి ఒక పదార్థం విభూతి, భస్మం. భగవంతుడి యొక్క వివిధ వ్యక్త రూపాలన్నీ కూడా అవ్యక్తంగా ఉన్నాయి అని చెప్పేదే ఈ బూడిద, ఈ భస్మం. దాన్ని విభూతి అంటాం. అందుకే కాస్త బూడిద పట్టుకురా, ముఖం మీద పెట్టుకోవాలంటారా? అనం కదా. ఏమండి బూడిదనేది తీసుకురా అనొచ్చు కదా, అయితే భస్మం తీసుకురా అనం. స్వామీజీ దగ్గరికి వెళ్ళినా, స్వామిని గారి దగ్గరికి వెళ్ళినా కాస్త విభూతి పెట్టండి. నేను ఇచ్చేది ఏమిటి? యాక్చువల్గా భస్మమే, బూడిదే. కానీ అడిగేది విషయం ఏంటి మాట? విభూతి. ఎందుకు విభూతి అనాలి? పరమాత్ముడిలోనే అన్ని నామరూపాలు లయించి ఉంటాయి. తారతమ్యాలు లేనటువంటి ఒక పదార్థం ఇది, లయస్థానానికి ఒక సూచకం. ఏ లయస్థానమైతే భేదాలు లేవో, ఏ భేదాలు లేనప్పుడైతే మనిషిలో రాగద్వేషాలు ఉండవో, ఏ రాగద్వేషాలు లేకపోతే మనిషి శాంతంగా ఉంటాడు. అటువంటి శాంతానికి ప్రతీక విభూతి. అటువంటి విభూతిని తీసుకొని నోట్లో వేసుకుండేవాళ్ళు, ముఖానికి రాసుకునేవాళ్ళు, శరీరానికి రాసుకునేవాళ్ళు. ఇంతటి అర్థం మనకు తెలియకపోయినా, ఇప్పుడు నేను చెప్తుంటే తెలుస్తున్నది మీకు, తెలియకపోయినా పెట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు తెలిసి పెట్టుకుంటే ఇంకా ఇంకా ఆనందం. పౌడర్ డబ్బాలో పౌడర్ వేరు, విభూతి వేరు. పౌడర్ డబ్బాలో పౌడర్కి విలువ ఉంటుందా? ఉండదు కదా. అది తెల్ల పౌడరే, ఇది తెల్ల పౌడరే, కానీ అది డబ్బాలు ఇట్లా వేసుకుని ముఖానికి రాసుకుంటాం. అంతా అయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి పటం దగ్గరికి వెళ్ళి ఆ విభూతి తీసుకొని అట్లా పెట్టుకుంటే ఒక ఆనందం, తృప్తి. భావన చూశారా ఎంత మార్పు ఉన్నదో. ఇది ఇలా అని ఇట్లా పెట్టుకుంటే ఒక ప్రశాంతత, ఒక ఆనందం. అదే పౌడర్ రాసుకుంటుంటే ఒకే ప్రశాంతత ఉన్నదా? స్నో రాసుకుంటుంటే ప్రశాంతత, ప్రశాంతత కాదు, ఉన్న ప్రశాంతత పోతుంది. ఎందుకంటే ఈ స్నో డబ్బా ఎంత కాస్ట్లీ కొన్నాను, అమ్మాయి కాస్త ఖాళీ చేసి పెట్టేసింది, కోడలు కాస్త ఖాళీ చేసి పెట్టేసింది, ఉన్నదంతా అయిపోతున్నది, ఉన్న దిగులు. ఈ పూజ అయిపోతుందని దిగులు రాదు చూడండి. చిన్న ఊరికే ఉదాహరణ చెప్పాను, ఈ పూజ పెట్టుకుంటే అయిపోతున్నది, అందరు కాజేసిపోతున్నారు చూడు నేను ఎంత ఖరీదు. అది ఖరీదు, చాలా చీపెస్ట్, చీపెస్ట్ చూడండి. ఇటువంటి ఆచారం అది తమిళనాడులో ఎస్పెషల్లీ నాకు నచ్చిన ఆచారం తమిళనాడులో విభూతి పెట్టుకోవడం. అందరూ విభూతి పెట్టుకుంటారు, ఇంకెక్కడ లేదు దేశంలో. మంచి ఆచారం అది, ఎక్కడ చూసినా నేను ఇట్లా వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చూస్తే అందరూ ముఖాలు చూస్తుంటాయి, ఎంతమంది విభూతి పెట్టుకున్నారని. ఊరికి నేను చూస్తుండేదాన్ని అంతకు ముందు. అట్లా ఒక 20-30 మందిని చూస్తే అందులో 300 మంది పెట్టుకుని ఉంటారు విభూతి. ఒక 30 మందిని చూశాననుకోండి, మౌంట్ రోడ్లో నందన నుంచి అట్లా అక్కడ దాకా కొంత దూరం వెళ్ళంగానే ఒక 30 మందిని చూస్తే కనీసం 25 మందికి విభూతి ఉంటుంది. ఒక 5 మందికే విభూతి ఉండదు. ఒక దైవీ భావన, కుంకం చందనం ఎందుకు పెట్టుకోవాలి అదండి? ఇది భగవంతుడికి ఒక సూచన, సూచకం, చిహ్నం, ఒక పవిత్ర భావన కోసం. అందుకనే బొట్టు పెట్టుకోవడం, చందనం పెట్టుకోవడం, గంధం పెట్టుకోవడం, విభూతి పెట్టుకోవడం, సింధూరం పెట్టుకోవడం, ఈ రకరకాలు. ఇది దేవాలయానికి నేను అలంకరిస్తున్నాను కానీ నన్ను అలంకరించుకోవడం లేదు అసలు విషయం అది. ఈ దేవాలయాన్ని ఇది, దేవుడు ఉన్నాడు లోపల, ఆయన విభూతి ఇది కనుక ఆయన శరీరానికి నేను అలంకరణ చేస్తున్నాను. ఆ భావనతో చేస్తే మనకు బాధే లేదు. కనుక విభూతి అనేది ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు శ్లోకంలోకి రండి. ఎందుకు చెప్పాను ఇంతసేపు అంటే మనం చదివేది విభూతి యోగం. విభూతి యోగ, యోగ అంటే వ్యక్తం కానటువంటి పరమాత్ముడి శక్తి, విభూతి అంటే వ్యక్తమైనటువంటిది అని చెప్పాను, ఆల్రెడీ చెప్పేశాను అర్థం. కానీ ఈరోజు వి అంటే ఏమిటి, భూతి అంటే ఏమిటో చెప్పాను. అది క్రిందటిసారి ఏం చెప్పాను, విభూతి యోగ అనే దానికి అర్థం చెప్పాను. చెప్పాను గుర్తున్నదో లేదో, గుర్తున్నదా? యోగం అంటే వ్యక్తము కానటువంటి పరమాత్ముడి శక్తి, విభూతి అంటే వ్యక్తమైనటువంటి శక్తి, అంతే విభూతి యోగ. ఈ 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, వేదానాం సామవేదోస్మి, వేదాలలో నేను సామవేదాన్ని అన్నాడు. 4 వేదాలలో ఋగ్యజుస్సామ అథర్వణ వేదాల్లో సామవేదము నేను. అంటే మిగతా వేదాలన్నిటికీ విలువ లేదా అండి అయితే అనకూడదు, అన్నిటికీ ఉన్నది సామవేదాన్ని నేను అన్నాడు అంతే. అంతేకాని మిగతా అవన్నీ విలువ లేవని కాదు అర్థం. ఎక్స్టెండ్ చేయకూడదు ఎప్పుడు కూడా అతిగా. అతిగా ఆలోచిస్తుంటాం మనం కొన్ని ఒక్కసారి, ఈ అతిగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచించవలసిన విషయాన్ని ఆలోచించరు, అక్కర్లేని దాన్ని పట్టుకొని బయటికి తీసి దాని గురించి ఆలోచిస్తుంటారు. స్వామి చెప్తుంటారు ఎప్పుడు, ఒక ఉదాహరణ, ఒక స్టూడెంట్ వచ్చి భగవద్గీత అంతా వింటున్నాడు క్లాసులు, వింటూ వింటూ అడిగాట స్వామీజీ గారిని వచ్చి, స్వామీజీ స్వామీజీ ఈ ఘటోద్గజుడికి శంఖం, ఆయన శంఖం పేరేంటని అడిగాడు. పాండవులందరికీ శంఖం ఉంది కదా, వాళ్ళందరికీ శంఖానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంది, మరి వాళ్ళందరికీ శంఖాలు ఉంటాయి కదా, ఆ రోజున యుద్ధంలో పూరించాలి కదా, ఈ ఘటోద్గజుడు ఒక చోట ఉంటాడు కదా, ఆయనకి ఎంత పెద్ద శంఖం ఉండి ఉండాలి ఘటోద్గజుడు అంటే, ఆయన శంఖం పేరేంటి స్వామీజీ అని అడుగుతాడు. భగవద్గీత ఏమిటి, మోక్ష శాస్త్రం చెప్తుంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని అర్థం చేసుకోకుండా ఘటోద్గజుడికి శంఖం పేరు నీకెందుకు అంటే, ఇట్లాగే కొంతమంది విషయాన్ని మర్చిపోయి దేని మీదకో వెళ్తుంటుంది మనసు. అలా పోనివ్వకూడదు, అలా పోనిస్తే అది మనం చెప్పిన మాట వినదది. అందుకని ఏమండి సామవేదం ఎందుకు చెప్పాలి, మిగతా వేదాలు చెప్పచ్చు కదా, ఆ విషయం కృష్ణుడు అడుగు వెళ్ళి, నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఆయన చెప్పాడు అంతే సామవేదము నేను అన్నాడు. ఆ సామవేదంలో ఆయన్ని ఆరాధించు పూజించు, సామవేదంగా పూజించు, అంతేకాని మిగతా ప్రశ్నలన్నీ వేయకు. ఊరికే దేవానాం అస్మి వాసవః, దేవతలలో వాసవః అని అంటే వాసవః అని ఒక దేవత, దేవానాం వాళ్ళందరూ కూడా జీవులే కదా, చాలా శక్తివంతమైన జీవులు. వాసవః అస్మి, వాసవ అనేటటువంటి దేవత, వాసవః అనే దేవత నేను అయి ఉన్నాను. ఈ దేవతలందరూ ఎవరండి అసలు, అది చెప్తారు ఇప్పుడు వస్తాయి అవన్నీ. మనః ఇంద్రియాణం, మనకు జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు ఇంద్రియాలు అనుకుంటాం మనం మామూలుగా, ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు, కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరస గ్రంథ జ్ఞానేంద్రియాలు బాహ్య ఇంద్రియాలు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థ కర్మ ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు, అంతఃకరణం, ఇవి కరణాలే అవి కరణాలే, మనస్సు బుద్ధి చిత్త అహంకార తత్వబోధ గుర్తుపెట్టుకోవాలి. మనస్సు బుద్ధి చిత్త అహంకార కలిపి అంతఃకరణం, అంతః కరణం దాని మీద బుద్ధి పెట్టాలి కదా మనం, మనసు పెట్టాలి. అంతః కరణం, కరణం అంటే ఇంద్రియం కనుక అంతరింద్రియం అని అర్థం. మనస్సు అనేటువంటిది అంతరింద్రియం కనుక ఇంద్రియాణం అంతరింద్రియాణం మనః అహమస్మి, బాహ్య ఇంద్రియాణం అంతరింద్రియాణం మధ్య అంతరింద్రియం మనః అహమస్మి అన్నారు. అందుకని తత్వబోధ ఎంత ముఖ్యమో అర్థమైందా ఇప్పుడు. అన్నీ అవసరమే అంటారు మీరు, అన్నీ ఇంపార్టెంట్ అంటారు, అన్నీ ఇంపార్టెంట్ కాక ఎట్లా పోతాయి, దేవుడు చెప్పిన మాటలు అన్నీ ఇంపార్టెంటే కదా. తర్వాత భూతానాం చేతన అస్మి, అన్ని జీవరాశుల యందు భూతానాం, భూతానాం అంటే పంచభూతాలు కాదు, అన్ని ప్రాణుల యందు అని అర్థం. పంచభూతాలతో చెయ్యబడినటువంటి శరీరముల యందు, ఇది శరీరం అనలేం కదా, ఈ మైక్ స్టాండ్ ఉంది, ఈ క్లిప్ని శరీరం అంటామా అనలేం కదా, ఇది కూడా పంచభూతాలతోనే చేయబడింది, ఇది పంచభూతాలతోనే చేయబడింది, కానీ వీటిని ప్రాణులు అనం. ప్రాణులు, ప్రాణం ఉన్న వాటిని ప్రాణులు అంటాం. ఆ ఉద్దేశంతో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ, భూతానాం చేతన, ప్రతి ప్రాణిలో ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి చేతన వృత్తి, ఆలోచన వృత్తి, బుద్ధి వృత్తి అని అర్థం. అంతఃకరణంలో మనస్సు బుద్ధి చిత్తహంకారం చెప్పాను, బుద్ధిలో ఒక వృత్తి వస్తుంది, ఆలోచన. ఇప్పుడు నేను ఈ పుష్పం చూపించాను అనుకోండి, ఇది ఏ రంగు పుష్పం? ఎర్రటి పుష్పం. ఏం పుష్పం? గులాబీ పుష్పం. ఈ గులాబీ పుష్పం అని ఎర్రటి పుష్పం అని ఇక్కడ ఆలోచన వచ్చితేనే కదా చెప్పారు మీరు, అది వృత్తి అంటారు. ఆలోచన అనేది వృత్తి. అది ఎక్కడొచ్చింది? కంట్లో వచ్చిందా, ముక్కులో వచ్చిందా, చెవిలో వచ్చిందా? ఆ వృత్తి ఆలోచన బుద్ధిలో వచ్చింది, బుద్ధి వృత్తి అంటారు. ఆ ఇప్పుడు మనిషికే కాదు, ఈ కోతికి కూడా ఇది చూపిస్తే రాదు, అది అరటిపండు చూపిస్తే వస్తుంది దగ్గరికి. ఎందుకంటే దానికి తెలుసు అరటిపండు తినడానికి పొట్ట నింపుతుంది, ఇది తింటే నాకేముంది అని చెప్పి. ఒకవేళ ఇది తినే పదార్థం వరకు తీసినా కూడా పడేసేస్తుంది. బుద్ధి వృత్తి దానికి తెలుసు. ఇప్పుడు కాస్త కలకండ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏదో దగ్గు వస్తుంది, ఇక్కడ దగ్గర పెట్టుకున్నాను, ఈ మూత తీసించాననుకోండి, క్లాస్ అయ్యేటప్పటికీ క్షీమం వచ్చి కూర్చుంటుంది లోపల. ఎందుకంటే దానికి బుద్ధి వృత్తి. ఇక్కడ ఏదో స్వీట్ వాసన వస్తుంది అని చెప్పి వస్తుంది చిన్నగా, బుద్ధి వృత్తి ఉందా లేదా? అందుకే మనం పెట్టేవన్నీ డబ్బాలు అన్ని ఖాళీ అయిపోతుంటాయి అప్పుడప్పుడు. బుద్ధి వృత్తి ఎలుకకి ఉంది బుద్ధి వృత్తి, ఏ ప్రాణికి లేదు? అన్ని ప్రాణులకు ఉంది బుద్ధి వృత్తి, ఆలోచన. చూసారా, ఆ ప్రాణికి ఏ బుద్ధి వృత్తి అయితే ఉన్నదో, ఇది నీరు తాగాలని, ఇది ఆహారం తినాలని, ఇది వేడిగా ఉంది రక్షించుకోవాలని, చల్లదనంగా ఉంది రక్షించుకోవాలి, ఇవన్నీ ఆలోచనలే కదా. అవన్నీ కూడా కలిగిస్తున్నది ఎవరు లోపల? ఆ బుద్ధి వృత్తి జరుగుతున్నది అదే నేనంటాడు ఆయన. కనుక భగవంతుణ్ణి ఎక్కడ ఆరాధించవచ్చు? మన ఆలోచన విధానం, ఆలోచనే ఆయన, ఆలోచన తానే, అది భగవంతుడు విభూతి. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూస్తే ఇది తెల్లటి పుష్పం అని ఆలోచన వచ్చింది, అది భగవంతుడు విభూతి. ఆలోచన రావడమే భగవంతుడు విభూతి. ఇప్పుడు తెలిస్తే ఇలా తెలియంగానే మనం ఇంత ఆలోచించాం, పుష్పం చూడంగానే బాగుంది, తనలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. అంతేకాని ఇప్పుడు సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది చూసినప్పుడు ఏం ఎరుపు అనిపించింది, చూసినప్పుడు ఏం తెలుపు అని తెలుస్తున్నది. ఇట్లా ఆలోచించాం మనం, ఇంత ఎక్కడ ఆలోచిస్తామండి, మామూలుగా ఆలోచించడమే కష్టం మాకు, ఇంత సూక్ష్మంగా ఆలోచించడం అనేది మళ్ళీ కష్టం లేండి, వద్దు టైర్డ్ అయిపోతాం అన్నారు. ఇప్పుడు చూడండి, ఆలోచన చేతన అన్నారు దాన్ని, చేతన అన్నారు దాన్ని. బుద్ధి వృత్తి ఇంత సూక్ష్మంగా చెప్తే కానీ అర్థం కాదు, లేకపోతే ఆ బుద్ధి వృత్తి ఆలోచన అది ఆయనే అని చెప్పేశాను అనుకోండి, ప్రాక్టికల్గా మీకు అర్థం కాదు. ఇంటికి ఇప్పుడు ఇక్కడ తలా ఊడిప్పినా కూడా అక్కడ ఇంటికి పోగానే మన ఇంటలెక్ట్ చేస్తుంది, అక్కడ తల ఊపావు, కానీ నాన్న మాత్రం ఒప్పుకోను, ఏమిటి బుద్ధి వృత్తి, ఏమిటి చేతన, ఏమిటి అని అని ప్రశ్న వేస్తుంది. అందుకని నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఒక కోతి పండు చూస్తే ఎట్లా ఆలోచన వస్తుంది దానికి, ఒక వస్తువు చూస్తే చీమకి పంచదార అది ఆలోచన, ఆహారం అనే ఆలోచన. ఒక ఆవు దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకొని వెళ్ళండి, దగ్గరికి వస్తుందా? ఒక కుక్క కర్ర తీసుకుంటే దగ్గరికి వస్తుందా? అదే ఆహారం తీసుకుంటే, పచ్చిగడ్డి తీసుకుంటే ఆవు దగ్గరికి వస్తుంది, పండు చూపిస్తే దగ్గరికి వస్తుంది, అది వృత్తి కదా. ఎలా తెలుసు దానికి? ఏ కాలేజీకి వెళ్ళి చదువుకుందండి, మద్రాస్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుందా? ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంది? అది సహజం. సహజంగా ఉన్నటువంటి ప్రాణులలో ఉన్నటువంటి పుట్టిన బిడ్డ వెంటనే తల్లి యొక్క సన్యాన్ని గ్రహిస్తుంది, పాలు తీసుకుంటుంది. ఏ ప్రాణిలో? సన్యజీవులన్నీ కూడా, ఒక మనిషే కాదు, సన్యం నుంచి పాలు తీసుకునే జీవులన్నీ కూడా పుట్టగానే ఆ దూడ తల్లి దగ్గరికి పరిగెడుతుంది. ఆశ్చర్యం కదా. బుద్ధి వృత్తి అది వెంటనే లేస్తుంది, పరిగెడుతుంది, పాలు కాగుతుంది. పుట్టగానే ముందుగానే క్లాస్, ఎల్కేజీ క్లాస్, యూకేజీ, నువ్వు పుట్టగానే కింద పడతావు, కింద పడంగానే నీకు ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఏమైనా క్లాస్ పెడతాడా భగవంతుడు? అక్కడ క్లాస్ తీసుకుంటాడా, లేకపోతే ఈ యజమాని ఏమైనా చెప్తాడా దానికి? ఇలా ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఆ జీవరాశికి ఆ బుద్ధి వృత్తి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇంతగా ఆలోచిస్తూ ఉంటే మనిషికి గర్వం ఎలా వస్తుంది, అహంకారం ఎట్లా వస్తుంది, నేను నాది అనే భావన ఎలా వస్తుంది? అసలు అంతటా భగవంతుణ్ణి చూడాలి, అంతటా భగవంతుణ్ణి గ్రహించాలి అనే భావన రావాలంటే ఇట్లా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు, అన్నిటిలో ఆయనే ఉన్నాడన్నప్పుడు, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు అభిమానాలు తగ్గిపోతాయి. నేను నా కుటుంబం అని చెప్పి గిరి గీసుకొని గిరి గీసుకొని తెలుగులో ఏం చెప్తాం, చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష. తమిళంలో ఏం చెప్తారు వాళ్ళు, నామిరువర్ నమక్కొరువర్. ఎప్పుడు బయటపడతాం ఆ సర్కిల్లో నుంచి? పడలేడు మనిషి చూడండి, ఎంత కష్టమో. ఈ గిరి గీసుకొని నువ్వు బయటికి రానంత వరకు నేను నావాళ్ళు నాది, నేను వీళ్ళకి సంబంధించిన వాడిని, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, ఇంకా దాని నుంచి బయటపడలేడు. ఇంకోటి చెప్తున్నారు తమిళంలో కొత్తగా, ఏమిటది అంటే, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, తమిళం వింటున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుందని నేను చెప్తున్నాది. నామిరువర్ నామే కొడందై నమకేం కొడందై, ఇది కొత్తగా స్లోగన్. ఇంతకు ముందు వరకు నామిరువర్ నమకిరువర్, అది పోయింది. నామిరువర్ నమకు ఒరువర్, మన ఇద్దరం మనకిద్దరు అనేది అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చిన కొత్తల్లో, మనం ఇద్దరం మనకిద్దరు. బాగుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బొమ్మ వేసి చూపిస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టినా కూడా జనాభా పెరిగిపోయింది, అందుకే నేను ఏంటంటే సింగిల్ చైల్డ్. నామిరువర్ నమకొరువర్, మన ఇద్దరం మనకొకడు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్, నామిరువర్ నామే కొడందై, మనమే పిల్లలం, మన ఇద్దరం మనమే పిల్లలం. మనకెందుకు పిల్లలు, మనకెందుకు పిల్లలు? పిల్లలు దేనికోసం? ధర్మ అభివృద్ధ్యర్థం, సంతానం. ధర్మ అభివృద్ధ్యర్థం, ధర్మాన్ని ప్రాపగేట్ చేయడం కోసం నీ తర్వాత ఈ యొక్క సంస్కృతిని ధర్మాన్ని తీసుకువెళ్ళడానికి ముందుకి. అందుకోసమే కాని పిల్లలు నీకోసం కాదు, ఆయన పిల్లలు, ఆయన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఇచ్చిన ప్రసాదం. నాది నాది, నా పిల్లవాడు, నా అమ్మాయి మా అమ్మాయి అంటావేంది అనుకోని ఏం చేస్తున్నా? వాడు చెప్పిన మాట వింటలేదు, వీడు చెప్పిన మాట వింటలేదు. వింటాడు కానీ అన్ని వినడు, కొన్ని వింటాడు, విన్నట్లే వింటాడు, మళ్ళీ విననట్లుగా వింటాడు. ఇట్లా ఒకటే ఆలోచన అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు దేవుడి ప్రసాదం అనే విషయాన్ని మర్చిపోయినావు, వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నావు, మమకారాన్ని పెంచుకున్నావు. దానివల్ల నువ్వు నిన్ను నీవే బంధించుకుంటున్నావు. అందులో పిల్లలు ఒక ఈశ్వరుడి విభూతి, కుటుంబం అనేటువంటిది బాంధవ్యం అనేటువంటిది విభూతి. ప్రతిదీ విభూతిగానే తీసుకోవచ్చు. ఆలోచన దృక్పథం మంచిదైతే అన్ని విభూతులే. మన ఆలోచన విధానం సంకుచితంగా, స్వార్థపరంగా, అహంకార మమకారాలతో కూడి ఉంటే, రాగద్వేషాలతో కూడి ఉంటే ఆలోచన మనిషికి క్షేమం కాదు. ఆ వ్యక్తికి క్షేమం కాదు, సుఖాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. ఆ వ్యక్తి యొక్క స్వార్థ చింతన ఒక సరియైన దృక్పథం లేకపోవడం వలన తన గురించి, తన వాళ్ళ గురించి, భగవంతుడి యొక్క సృష్టి గురించి లేకపోవడం వలన తాను శాంతంగా ఉండలేడు, తనలో చుట్టూ ఉన్నవాళ్ళు శాంతంగా ఉండలేరు. అటువంటి వ్యక్తుల వల్ల సమాజం కూడా ప్రశాంతంగా ఉండలేదు. కనుక ఈ ప్రపంచంలో, భగవంతుడి సృష్టిలో ఏది కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. బయట దాన్నే కాదు, ఈవెన్ ఈ శరీరాన్ని కూడా. అతిగా తిన్నావు, ఈ శరీరాన్ని పెంచావు, అది ఈ భగవంతుడి విభూతిని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని అర్థం. చేతన బుద్ధి వృత్తి ఇచ్చాడు భగవంతుడు, అది ఆయన విభూతి. దాన్ని గౌరవించడం చేత కాక నీ రాగద్వేషాలతో దాన్ని కలరించేసి దానివల్ల నిన్ను నీవు దుఃఖంలో నింపుకుంటున్నావు భగవంతుడి యొక్క. అందుకని ప్రతిదీ భగవంతుడు 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 అన్నాడు. అప్పుడే మన అహంకారం తగ్గుతుంది. హిరణ్యకశిపుడు అహంకారం, రావణాసురుడికి అహంకారం, కంసుడికి అహంకారం. ఏమిటి వాళ్ళ అహంకారం? వాళ్లే గొప్ప అనుకోవడం, భగవంతుణ్ణి కించపరచడం. అందువల్లనే వాళ్ళు పతనమైనారు. వాళ్ళకి ఆ రాగము, ద్వేషము, మమకారం, వాళ్ల పదవులు, వాళ్ల ధనము, వాళ్ల యొక్క కనుక రాక్షసులంటే ఎక్కడో లేరు. గుర్తుపెట్టుకోండి, మన పురాణాల్లో చదివి ఆహా రాక్షసుడు రాక్షసుడు, ఎక్కడున్నాడు రాక్షసుడు? ఇక్కడ కూర్చున్నాడు లోపల. మనలో వచ్చే ప్రతి చెడు ఆలోచన ఒక రాక్షసుడే. బలహీనమైన ఆలోచనలు, నన్ను నేను తక్కువగా అంచనా వేసుకోవడం, నన్ను నేను బలహీనపరుచుకోవడం, నన్ను నేను న్యూనంగా చూసుకోవడం, అసలు ఇది భగవంతుడి శరీరం, భగవంతుడి మనస్సు, భగవంతుడి బుద్ధి, భగవంతుడిచ్చినటువంటి విభూతి ఇది. దీన్ని చక్కగా భగవంతుడికి కైంకర్యం చేయాలి. భగవంతుడికి ఇది ప్రసాదంగా నేను నైవేద్యంగా ఇవ్వాలి. ఆయనకు అర్పణ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవడం మన కర్తవ్యం. అందుకని భగవన్ నామం, భగవత్స్మరణం, భగవత్ చింతన అంతా భగవంతుడి మయంగా ఉండాలి జీవితం అంతా కూడా. అలా చేసుకున్నప్పుడు దిగులకు చోటెక్కడుంది, అహంకారానికి చోటెక్కడుంటుంది, మనిషికి ప్రశాంతత మిగులుతుంది. కనుక మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం దుఃఖాన్ని, కష్టాలను మనం తెచ్చుకుంటున్నాం మన అహంకారం వలన, మమకారం వలన. కనుక ఎవరి మీద మమకారం పెట్టుకోవద్దు. ఒక్కటి మనం నేర్చుకోవాల్సింది జీవితంలో, ఎవ్వరూ నా వాళ్ళు కాదు, నేనెవ్వరికి సంబంధించిన వాడిని కాదు. నిజంగా చెప్పాలంటే అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే. నాకు భగవంతుడితోనే సంబంధం. ఇలా అనుకున్నప్పుడే మనశ్శాంతి మనస్సుకి. ఈ సంబంధాలన్నీ కూడా భగవంతుడు నాకు తాత్కాలికంగా కల్పించినటువంటివే. కనుక ఈ సంబంధంలో నేను ఎదగాలి. ఏదిగి భార్య, భర్త, పిల్లలు, ఈ సంబంధంలో భగవంతుణ్ణి పూజించడం కోసం ఒక మార్గం ఇది. సేవ చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఈ రూపంలో, పుత్రుడి రూపంలో, పుత్రి రూపంలో, భర్త రూపంలో, భార్య రూపంలో నాకు భగవంతుడు ఆస్కారం ఇచ్చాడు అని మన కుటుంబమే ఒక దేవాలయంగా మార్చుకోవచ్చు. ఇందాక మన శరీరం దేవాలయం అన్నాను, ఇప్పుడు మన ఇల్లే దేవాలయం. మన ఆలోచనలే పుష్పాలు, మంచి ఆలోచనలే పుష్పాలు. ఎక్కడ స్వార్థం ఉండదు, కుతంత్రం ఉండదు, దోషాలు ఉండవు మనిషికి. భగవంతుడు చింతన చేసే చోట దోషం ఉండదు. అది ఎప్పుడైతే ఉండదో భగవత్ చింతన, అప్పుడే అన్ని దోషాలకి తావు చోటు చేసుకుంటుంది. ఏమండి 24 గంటలు ఎక్కడ భగవంతుడు చింతన చేస్తామంటే 24 గంటలు చేయక్కర్లేదు. కనీసం 50%. అందుకని కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు 50% కూడా అక్కర్లేదు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి, నువ్వేం చేస్తున్నావో అది నాకు అర్పించు, ఏం తింటున్నావో అది నాకు అర్పించు, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్పించు, అన్ని నాకు అర్పించి చేసేస్తాయి, అన్నిట్లో నేనే ఉంటాను అప్పుడు అన్నాడు. అదన్నా చెయ్యి కనీసం అన్నాడు. నువ్వు నాకు సపరేట్గా ఏం పూజలు చేయొద్దు నాయన, నువ్వు చేసే పనులన్నీ కూడా చేసేటప్పుడు నన్ను ఒక్కసారి తలుచుకో, అది చాలన్నాడు. అది విషయం. ఇక్కడ చేతన అంటే ఆయన ఆ చైతన్య స్వరూపంగా ఉండి బుద్ధి వృత్తిని స్ఫురింపజేస్తున్నాడు, అది అర్థం. అంత డెప్త్ ఉన్నది ఒక్కొక్క పదానికి. నేను భగవద్గీత చదివానండి. ఎక్కడ చదివావు, ఎప్పుడు చదివావు? అది ఎందుకులేండి ఇప్పుడంతా చదివాను. అట్లా అర్థమయ్యేది కాదు, కొంచెం వెయిట్ చేయాలి. ఇంతటితో ఈ శ్లోకం పూర్తయింది. చాలాసేపు తీసుకున్నాను ఈ శ్లోకం పాత్ర వెనకటి శ్లోకం క్రిందటి వారం శ్లోకం 23వ శ్లోకం చదువుతాం.
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం.
రుద్రాణాం శంకరః అస్మి. 11 మంది రుద్రులున్నారు. వారి యందు శంకరః అనే పేరు కలిగినటువంటి రుద్రుడు ఒకరు. ఆ శంకరుణ్ణి నేనే అన్నారు. త్రిమూర్తుల్లో ఉన్న శివుడు అని పేరు కలిగిన శంకరుడు కాదు. ఇక్కడ శంకర అంటే ఏకాదశ రుద్రులు ఉన్నారు. ఆ ఏకాదశ రుద్రుల్లో శంకర అనే ఒక రుద్రుడు. ఆ శంకర అనే రుద్రుడు నేని అన్నారు. రుద్రహ అని ఎందుకు పేరు అంటే ఆయనకి శంకరహ రుద్రహ ఎందుకని పేరు వాళ్ళకి 11 మందికి అంటే, ఆ దేవతలు రుహ్ అంటే ఏడవడం, ఏడుపుని పోగొట్టేవాడు. రుద్రహ రురుదుహు ద్రావయతి ఇతి రుద్రహ. నహ మనకు ఏ దేవుడైతే దుఃఖాన్ని పోగొడతాడో ఆయన రుద్రహ అని పేరు. అందుకని ఏకాదశ రుద్రాలు అంటారు వాటిని. శివరాత్రి రోజు ఏకాదశ రుద్రాలు చేస్తూ ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకాన్ని వీక్షించడం, ఆ మంత్రాలు వినడం, అది మనకు దుఃఖాన్ని పోగొడుతుంది అని చాలా విశేషం. అందుకని ఏకాదశ రుద్రులలో నేను శంకరః అనేటువంటి రుద్రుణ్ణి. వీళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క మనోసంకల్పం వల్ల పుట్టినవాళ్ళు. బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి మిగతా సృష్టి చెయ్యవలనని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చాడు, ఆజ్ఞ, నువ్వే చెయ్యి తర్వాత. అప్పుడు బ్రహ్మదేవుడి మనస్సు నుంచి కొన్ని సంకల్పాల వలన వీళ్ళందరూ పుట్టారు దేవతలు. వాళ్లలో ఈ 11 మంది రుద్రులు, వాళ్ళందరిలోకి నేను శంకరః అనేటువంటి రుద్రుణ్ణి నేనన్నారు. అది నా విభూతి అన్నారు. తర్వాత విత్తేశః యక్షరక్షసాం. యక్షరక్షసులయందు యక్షులు అనే దేవతలున్నారు, రక్షసులు అనే దేవతలున్నారు. వాళ్ళందరి యందు నేను విత్తేశః. విత్తం అంటే ధనం, ఈశః అంటే పతి, ధనపతి. ధనపతి ఎవరో తెలుసు కదా మనకు, కుబేరుడు. కుబేరుణ్ణి నేను. యక్షరక్షసులలో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్లలో కుబేరుణ్ణి నేను విత్తేశః. వసూనాం పావకః అస్మి. 8 మంది వసువులు ఉన్నారు, అష్ట వసువులు అని పేరు. మీరు భీష్మ సందేశం టాక్లో వినుంటారు, నేను అష్ట వసువుల గురించి చెప్పాను. భీష్ముడు అష్ట వసువులలో ఒక అంశ. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. అష్ట వసువులలో పావకః అనే వసువు అష్ట వసువులలో ఒకరు. వాళ్ళందరూ దేవతాంశ సంభూతులు, 8 మంది మొత్తం. అందులో పావకః, పావకః అంటే అగ్ని. పావకః అనే అగ్ని అని పేరు కలిగినటువంటి దేవత వసువు నేనే అన్నాడు. అగ్ని అన్ని దహిస్తుంది, శుద్ధం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. కనుక పునాతి ఇది పావకః, పునీతం చేసేటటువంటిది, పావనం చేసేటటువంటిది అగ్ని. కనుక అటువంటి పావకుడైనటువంటి వసువుని నేని, వసుదేవతని నేని. 8 మందిలో ఇప్పుడు అక్కడ 11, ఇక్కడ 8, తర్వాత 12 ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్య, ఇంతకుముందు విన్నాం. ఆ ద్వాదశ ఆదిత్యులు మొత్తం 31 మంది. తర్వాత அஹம் சிகரிணாம் மேருஹு. சிகரிணாம், சிகரம் கலிகினட்டுவంటి కొండలు కొన్ని ఉన్నాయి పర్వతాలు, అందులో మేరుహు నేను. ఇవన్నీ పురాణాలలో చెప్పబడినవి. ఈ లెక్క చూద్దాం. ముందు అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, మొత్తం ఎంతమంది అండి? 31. తర్వాత ఇంద్రుడు 32. తర్వాత ప్రజాపతి 33. వీళ్ళందరూ కలిసి 33 మంది. ఈ 33 మందే అనేక రూపాలుగా వ్యక్తమైనారట, అనేక దేవతలుగా. 33 కోట్ల దేవతలు ఎవరయ్యా అంటే ఈ 33 మంది. 3 కోటి దేవతలు ఒక్కటైనారంటారు చూసారా? ఆ 3 కోటి దేవతలు 33 కోటి దేవతలు అంటారు తమిళంలో, పురాణాలలో చెప్పబడింది కదా. ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరంటే, ఎవరెవరు ఎక్కడ ఏ దేవతను పూజించినా ఈ లిస్టులోకి రావాల్సిందే అందరు. ఈ 33 మందిలోకి రావాల్సిందే. ఎవరు ఈ 33 నుంచి దాటిపోవడానికి లేదు. ఏ దేవత అయినా, ఏ భగవత్ రూపాన్ని ఎవరు పూజించినా, వాళ్ళు ఏదో అష్టవసువుల్లోనా ఉంటారు, ఆదిత్యుల్లోనా ఉంటారు, రుద్రుల్లోనే ఉంటారు, ఏకాదశ రుద్రుల్లో, లేకపోతే ఇంద్రుడైనా అయి ఉండాలి, ప్రజాపతి అయినా అయి ఉండాలి. అందుకని భగవంతుడు, క్రిందటి వారం చెప్పాను, చాలా మంది దేవుడు లేరు, ఒక్కడే దేవుడు, చాలా మంది దేవతలుగా వ్యక్తమవుతున్నాడు. స్మాల్ జి బిగ్ జి అని చెప్పాను కదా, 2G 3G కాదు. 2G 3G 4G అంటే డేంజర్ మనకు. స్మాల్ జి అంటే గాడ్స్, చిన్న జి రాస్తే గాడ్స్ అని పేరు, పెద్ద జి రాస్తే గాడ్ ఒక్కడే. ఆయన ఒక్కడే 33 దేవతలుగా, ఆ 33 దేవతలే 33 కోట్ల దేవతలుగా వ్యక్తమవుతారు. అవుతారు ఎట్లా అవుతారంటే, ఆయన పరమాత్ముడు కదా, ఆయన వ్యక్తం అవుతాడు. ఇవన్నీ వినవండి, ఇవన్నీ పురాణాలు, పాత చింతకాయ పచ్చడి, ఇవన్నీ ఎవరు నమ్ముతారు? ఇవన్నీ పిట్ట కథలు అండి. పిట్ట కథలు కాదు, వేదాలలో చెప్పినటువంటివి మనకు అర్థం కావని పురాణాల్లో చెప్పారు. మనకు పురాణాల్లో కూడా అర్థం చేసుకోవడం చేతగాక అవన్నీ కూడా కథలుగా, పురాణ గాథలుగానే వింటున్నాం. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తుంటాను అప్పుడప్పుడు. ఒక 50 సంవత్సరాల తర్వాత చూద్దాం ఉదాహరణకి, ఒక 100 సంవత్సరాల తర్వాత వివేకానందుడు సముద్రం ఈదాడు. ఈది కొన్ని కిలోమీటర్లు లోపలికి వెళ్ళి ఆ రాయి మీద కూర్చున్నాడు. ఆ రాయి మీద కూర్చొని తపస్సు చేశాడు. 3 రోజులు నీళ్లు ఆహారం లేకుండా తపస్సు చేశాడు, రాత్రి పగళ్ళు అని ఇప్పుడు మీరు నమ్ముతారు. 100 సంవత్సరాల తర్వాత నమ్ముతారు ఎవరన్నా? ఎవరండి? 3 రాత్రుళ్ళ రాయి మీదన, సముద్రంలోన, సముద్రం మధ్యలో, ఇవన్నీ ఎవరికి చెప్తారు? మేమన్నా చెవులు పువ్వు పెట్టుకున్నావా ఏమిటి? ఆ పుస్తకాలన్నీ ఎవరో రాసి ఉంటారు పిచ్చివాళ్ళు, ఇట్లాగే మాట్లాడతారు. అప్పుడు మనం ఉన్నాం వింటానికి, మనం వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు మాట్లాడిందే రాజ్యం, వాళ్ళదే రాజ్యం. ఎందుకంటే ఇప్పుడే ఊహించలేకపోతున్నాం. ఒక వ్యక్తి సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి రాయి మీద తపస్సు చేయడం ఏమిటి? మెడిటేషన్లో కూర్చోవడం ఏమిటి? అసలు ఆహారం లేకుండా ఎట్లా ఉండగలడు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటాం అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? అసలు ఉంటాడు. ఆయనకి లోపల వేరే ఆకలి, ఆ ఆకలి తీర్చడం కోసం ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆ తపస్సులో ఆయనకి ఆ ఆకలి తీరుతున్నది. ఆయన ఆకలి సొంత ఆకలి కాదు, ఈ ధర్మం కోసం, ఈ వైదిక సనాతన ధర్మం కోసం, దీన్ని నిలబెట్టడం కోసం ఆయన చేసేటటువంటి తపస్సు. ముందు ఆకలి తెలియదు, భయం తెలియదు. అటువంటి తపస్సు సంపన్నుడు ఉన్నా చూడండి, ఈ మధ్యనే కదా, ఎప్పుడో ఎవరో తపస్సు చేశారంటే నమ్మం మనం. మన ముందే ఇప్పుడు ఈ సెంచరీలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక సెంచరీ, ఒక 100 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి భౌతిక లాలసతో పుట్టబోయేటటువంటి వాళ్ళందరికీ ఊహించలేరు. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క మహాత్ములు, దేవతలు వీళ్ళందరూ కూడా తపస్సంపన్నులంటే మన ఊరికే అట్లా కొట్టిపారేయకూడదు. ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధ ఉంటేనే ఆ శక్తి మనకొస్తుంది, కానీ శ్రద్ధ లేకపోతే రాదు అది. అహం మేరుహు, తర్వాత మేరుహు, చాలా ఎత్తైనటువంటి శిఖరం కలిగినటువంటి మేరు నేను. ఇది కంటికి కనపడదు. ఎవరెస్ట్ అంటారు కొంతమంది, హిమాలయ పర్వతాల్లో ఉందంటారు కొంతమంది, కొంతమంది ఏమో ఈ నార్త్ పోల్ అంటారు చూసారు, ఉత్తర ధ్రువం అక్కడ ఉంటుందట ఈ మేరు శిఖరం, సూర్యుడు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాడని చెప్పి పురాణాల్లో చెప్పబడింది అని అంటుంటారు. కనుక శిఖరిణా మేరుహు అహమస్మి, మనం తలుచుకోవడమే మేరు 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 అనుకుని నమస్కారం చేయాలి ఇక్కడి నుంచే ఉత్తర ధ్రువానికి. తర్వాత
పురోధ సాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కంధ నామహం స్కంద సరసామస్మి సాగర.
హే పార్థ, హే అర్జున, మాం బృహస్పతిం ముఖ్యం పురోధసాం ఇతి విద్ధి, నన్ను బృహస్పతిగా నువ్వు తెలుసుకోవలసినది. ఎవరియందు? పురోధసాం, పురోహితులయందు, గురువులయందు నన్ను బృహస్పతిగా తెలుసుకో అన్నాడు. అంటే దేవగురువు బృహస్పతి. బృహత్వం, బృహ మీన్స్ వేదం, పతి అంటే పతి, వేదపతి అని అర్థం. వేదాలన్నీ చదువుకున్నటువంటి బృహస్పతి నేను అన్నాడు. దేవ పురోహితుడు అని అర్థం. కుల గురువు అంటారు చూసారా, ప్రతి వాళ్ళకి కుల గురువు ఉండాలి. ఆ కుల గురువు ఉంటేనే మనకు తెలుస్తుంది ఎప్పుడు పండుగలు చేయాలి, ఎప్పుడు ఏ నక్షత్రంలో ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అని వాళ్ళు చెప్తారు కుల గురువు ఉంటే. ఎట్లాగైతే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగానే ఒక ఫ్యామిలీ గురువు ఉండాలి, కుల గురువు అంటారు. వాళ్ళే ఒకళ్ళే ఉండాలి, మళ్ళీ మారుస్తూ ఉండకూడదు. ఒక్కళ్ళు ఉంటే వాళ్ళ గైడెన్స్లో మనం ఫాలో అవుతూ ఉంటే మంచిది. లేకపోతే ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంటికి అవసరానికి ఏదైనా చెయ్యాలంటే మనిషికి వైదిక కర్మలు, రిచువల్స్ చేయాలంటే వాళ్ళ యొక్క, రాముల వారికి వశిష్ఠుడు కులగురు, అట్లా ఒక కులగురు ఉండాలి ప్రతి వాళ్ళకి ఆ రోజుల్లో. అదే పురోధసాం అంటే పురః స్థిత. గురువు ఎప్పుడూ కూడా ముందుంటాడు. పురః స్థిత పురోధస, గురువు ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఇలా చెయ్యండి, మీ ఫ్యామిలీలో ఈ విధంగా ఈ విధంగా చేస్తే మంచిది అని చెప్పి ఈ యొక్క వ్రతాలు, నోములో ఏమైనా సరే ఫలానప్పుడు ఇది చెయ్యండి, ఫలానప్పుడు ఇది చెయ్యండి, మంచిది చేస్తే అని చెప్పి వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం చేయిస్తుంటారు. నమ్మకంతో చెయ్యాలి, చేయగలిగినంత వరకు చెయ్యాలి, శక్తి ఉన్నంత మేరకు చెయ్యాలి, భయంతో అపనమ్మకాలతో చేయకూడదు. అందుకని చెప్తారు, మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ అన్నాడు. ఈ మంత్రం చెప్తాను ఇంతకుముందు, మళ్ళీ చెప్తాను వచ్చేవారం అర్థం. ఎందుకంటే ఈ మంత్రంలో అన్నీ ఇక్కడ వస్తాయి, ఈ 2-3 శ్లోకాల్లో. వచ్చేవారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.